வித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிதரே தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமக ஸ்ரீயகாந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். வேதவியாச மகரிஷி விஷ்ணுஸ்வரூபுடு ஸ்ரீ மகாவிஷ்ணு 22 அவதாராலு எத்தாடு அனி பதே பதே புராணములు చెబుతున్నప్పుడల్లా చెబుతూనే వచ్చాను. ఆ 22 అవతారాల్లో ఒక దివ్యావతారం వ్యాసావతారం, అందుకే వ్యాసుణ్ణి నారాయణుడు అన్నారు. వ్యాసో నారాయణో హరి. విష్ణువే కాకపోతే ఇన్ని పురాణములు మానవ మాత్రుడు రచించలేడు. ఒక పక్కన వేదాలు విభజించి వేదవ్యాసుడయ్యాడు, ఉపనిషత్తులు వాటి సారం అందించాడు, బ్రహ్మసూత్రాలు అందించాడు. వేదవ్యాస మహర్షి చెయ్యని పనింటూ ఏదీ లేదు. అష్టాదశ పురాణములను మన కోసం అందించిన మహానుభావుడయ. గురికి అప్పుడప్పుడు గౌరవంగా వ్యాసుల వారు అంటున్నాం, కానీ భగవంతునికి కృష్ణుడు వచ్చాడు అంటే ఆనందంట, వ్యాసుడు రాశాడు అంటే ఎక్కువ ఆనందంట. మనకు కొంచెం గౌరవం ఎక్కువైపోయి వావలు అయిపోయి వ్యాసుల వారు అనకపోతే ఒకవేళ పక్కవాడు ఏమన్నా తిడతాడేమో అనే భయంతో అండం మొదలెట్టాం. కానీ అది కృత్రిమం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఉన్నావు అంటే ఆనందిస్తుంది, కానీ అమ్మవారు మీరు వచ్చారండి అంటే వాడికి ఏ ఆనందం కలగదు. భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళి శ్రీనివాసుడు ఉన్నాడు అంటే ఆనందిస్తాడు, కానీ శ్రీనివాసుల వారు ఉన్నారు అంటే ఆయనకి ఆనందం కలగదు. అప్పుడు ఆయన దగ్గర చనువు తగ్గిపోతుంది. చెప్పాక కొంతమంది కృత్రిమత్వం కలిగించడం వల్ల దానికి కూడా మనం అలవాటు పడ్డాం. కానీ వ్యవహారంలో వ్యాసుండు రచించండు, రచించాడు, రచించను, ఇలాగే రాశారు పురాణాలు. ఆ పౌరాణికుల కంటే గొప్పవాళ్ళు కొంచెం గౌరవవాచకం సూచనగా చేశారు. అవన్నీ ఒక పక్కన పెడితే ఈ పురాణాలన్నీ ఒకదానిని మించిన ఒకటి. అందుకే ఏ పురాణం గొప్పది అంటే చెప్పలేము. అన్ని పురాణాలు కలిస్తేనే దానిలో ఉన్న సారం మనకు అర్థమవుతుంది. కూరలన్నీ కలిస్తేనే మన శరీరానికి విటమిన్లు వస్తాయి. ఈ ఒక్క కూరతోటే రోజు గడుపుతామంటే శరీరానికి అనారోగ్యం వస్తుంది. పొద్దుట పూట ఒక పప్పు, ఒక కూర, మళ్ళీ రోజు ఒక కూర కాకుండా ఓ రోజు దొండకాయ తింటే, ఓ రోజు బెండకాయ, ఓ రోజు వంకాయ తింటే, ఇంకో రోజు ఏదో గుమ్మడికాయ, ఇలా ఎలా తింటున్నామో. రకరకాల సాంబారులు అనే పేరుతో కూరగాయల ముక్కలన్నీ అందులో కలిపి మిక్స్ చేసి ఎలా తింటున్నామో. ఈ పురాణములు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 18 వినాలి. ఒకదానిలో వచ్చిన సందేహం మరో పురాణం తీరుస్తుంది. అందుకని 18 పురాణాలు వినాలి. ఒక పురాణంలో ఏదో అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానం తీరడానికి వ్యాసుడు మరొక పురాణాన్ని అందించాడు. కాబట్టి 18 పురాణములు తెలియకుండా ధర్మ సందేహాలు తీర్చలేం మనం. ఇవన్నీ అయ్యాక అన్నం తిన్నాక పెరుగు అన్నం తినేవాడు ఉన్నాడు అనుకో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మజ్జిగ అన్నం తినలేని వాడు, వాళ్ళ దౌర్భాగ్యం ఏ జన్మలో గొప్పో. కానీ ఆకలి గడ్డ పెరుగుతూ భోజనం చేయాలి. అందుకే కాళిదాసు భోజనం దేహి రాజేంద్ర,
ఘృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి అన్నాడు. మహారాజా నాకు భోజనం ప్రసాదించు, ఘృత నేతితో సూప పప్పుతో కూడిన భోజనం కావాలి. భోజనంలో ప్రారంభంలో పప్పు నెయ్యి వండి తీరాలి. ఈ మధ్యలో రకరకాల కూరలు, నానా గందరగోళాలు, సాంబార్లు, అప్పడాలు, వడియాలు, బిడియాలు ఇవన్నీ ఉండాలి. ఆఖరన మంచి గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టమన్నాడు. ఆ గడ్డ పెరుగు కూడా ఎటువంటి గడ్డ పెరుగుట, గేదె పెరుగు కావాలి. ఆయన బాగా ఆవు పాలు రోజు తాగుతాడు కనుక అప్పుడప్పుడు గేదె పెరుగు కూడా వేసుకోవాలని పెంచిందిట. అందుకని మాహిషంచ గేదెకి సంబంధించినది ఆ పెరుగు కూడా మళ్ళీ శరచంద్ర చంద్రికా ధవళందధి. శరత్కాలం అంటే ఆశ్వయుజం కార్తీక మాసం. ఈ మాసాలలో పూర్ణిమ నాడు చంద్రుడు తెల్లగా ఉంటాడు, స్వచ్ఛమైన పిండి వెన్నెలు కురిపిస్తాడు. ఈ వెన్నెల ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉన్న గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టానాడే.
రాజుగారు భోజుడు అలాగే పెట్టాడు అనుకోండి. కాబట్టి చివరినే పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకుంటే శరీరానికి విటమిన్లు అందుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే కళ్ళు మండుతాయి, నిద్ర పట్టదు, రకరకాల అనారోగ్యాలు, డ్రైవ్ చేసుకుని నిద్రపోతాం, అలసట తొందరగా వస్తుంది. ఈ అలసట పోవాలంటే కాస్తేనే పెరుగు వేసుకుని శుభ్రంగా తినాలి, పడుకోవాలి. ఇలా ఆహార పదార్థములు అన్నీ మన శరీరమునకు ఎలా పోషకములు అవుతాయో, శక్తినిస్తాయో, ఈ 18 పురాణాలు కూడా మనస్సుకి ఉల్లాసం కలిగిస్తాయి, ఆధ్యాత్మిక శక్తినిస్తాయి, ఆనందం ప్రసాదిస్తాయి, అద్భుతమైనటువంటి ఇహలోక సుఖాలు ఇస్తాయి, చిట్ట చివర మోక్షం కూడా ఇస్తాయి. ఇహము పరము రెండు ఇచ్చేవి కనుకే వీటిని పురాణములు అన్నారు. ఈ పురాణములలో మహాద్భుతమైన ఒక పెద్ద పురాణం స్కాంద పురాణం. పేరుకి స్కాంద పురాణమే కానీ ఇది స్కందుడు రాయలేదు, రాసింది వేదవ్యాసుల వారే. కానీ ఎందుకని స్కాంద పురాణం అని పేరు వచ్చింది? శివుడు దీనిని స్కందునికి చెప్పాడు, కుమారస్వామికి చెప్పాడు. కుమారుడు దీనిని అగస్త్యునికి వివరించాడు. ఇక అక్కడి నుంచి జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ పురాణాన్ని వేదవ్యాసుల వారు దాదాపు 85,000 శ్లోకములతో రచించాడు. అంటే ఇంచుమించుగా భారతం తర్వాత మళ్ళీ భారతమంత గ్రంథం. అందుకే ఇది చెప్పడానికి ఎక్కువ కాలం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎన్ని ఖండములుగా ఉంటుందో మీకు పదే పదే వీళ్ళు ప్రకటనల ద్వారా అందజేశారు. అందులో ఇప్పుడు మనం వైష్ణవ ఖండాన్ని 18 రోజులు పాటు చెప్పుకుంటున్నాం. విష్ణు సంబంధమైనది వైష్ణవం అంటే ఇందులో ఎక్కువగా విష్ణు క్షేత్రాలు, విష్ణునామ మహిమ, విష్ణువు ఏ ఏ ప్రాంతములలో ఎక్కువ శక్తితో మనల్ని అనుగ్రహిస్తాడో ఆయా విశేషములు ఈ పురాణములో ఈ భాగంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ వైష్ణవ ఖండం కూడా వెంకటాచల మహాత్మ్యంతో ప్రారంభమవుతుంది. వెంకటాచలం శ్రీ వెంకటేశ్వరుడు యొక్క చరిత్ర, బదరి పురుషోత్తమ చరిత్ర అంటే జగన్నాథపురం, ఇవాళ మనందరం పూరి జగన్నాథం అంటున్నామే, ఆ జగన్నాథపురి మహిమ, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అంత పెద్ద గ్రంథం 18 రోజుల పాటు మనం చెప్పుకుంటున్నాం. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఆషాఢమాసంలో వింటున్నాం. పైగా ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడే మనకి సరిగ్గా కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం రాబోతోంది, శయన ఏకాదశి రాబోతోంది. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నిద్రకు ఉపక్రమించిన ఏకాదశిని శయన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. విష్ణువు కూడా లోకశ్రేయస్సు కోసం నిద్ర నటిస్తాడు. మనకి విష్ణువులకు తేడా ఉన్నది. మనం ఎదురుగుండా కూర్చుని పురాణం వింటూ కళ్ళు మూసుకుంటాం, మనకి నిజంగా నిద్ర వస్తుంది, ఇది రోగ నిద్ర. కానీ భగవంతుడు యోగ నిద్రలో పెడతాడు, అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుంటాడు. కానీ నిద్ర కూడా ఆయన నిద్రపోతే మనందరూ ఎప్పుడో శాశ్వతంగా నిద్రపోతాం. ఆయన నిద్రపోతున్నట్టుగా మనల్ని అనుగ్రహిస్తాడు. అటువంటి దివ్యకాలం ఇది, దానికి చాతుర్మాస్యకాలం అని పేరు. కొద్ది రోజుల్లో ఇవాళ పాడ్యమి కదా, సాయంత్రానికి విధి కూడా వచ్చింది. క్రమంగా 14వ రోజునో 15వ రోజునో ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి నాడు స్వామివారు నిద్రకు ఉపక్రమించి శయన ఏకాదశి అని ఆ ఏకాదశికి పేరు పెట్టాడు. అనంతరం కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వరకు నిద్రపోయి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు స్వామివారు నిద్ర నుంచి మెలకువ తెచ్చుకుంటాడు. దానికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఉత్థానము అంటే లేచుట, శయనము అంటే నిద్రపోవుట, ఉత్థానము అంటే లేచి కూర్చునుట. అందుకని దాన్ని ఉత్థాన ద్వాదశి అంటే స్వామి నిద్రలో నుంచి లేచినటువంటి ద్వాదశి అని పేరు. ఈ నాలుగు నెలలు అనగా ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న నాలుగు మాసములు పూర్వకాలంలో సన్యాసులు ప్రయాణం చేసేవారు కాదు. ఏకధాటిని నాలుగు నెలలు ఏదో ఒక ప్రాంతంలో ఉండి పురాణములు వినేవారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వ్యవసాయాలు ఇవి చేసేవారు. వీళ్ళు కూడా ఎక్కువ దీర్ఘ ప్రయాణాలు చేయరు, ఎందుకంటే వర్షాకాలంలో ప్రయాణాలు చికాకు కనుక. ఇప్పుడంటే విమానాలు వచ్చాయి, లేకపోతే రైళ్ళు వచ్చాయి. రైళ్ళు ఒకవేళ పడిపోతే అక్కడికి ఏదో హెలికాప్టర్లో ఆహారం పొట్లాలనే పేరుతోటి పసుపు కలిపినటువంటి దిక్కుమాల ప్యాకెట్లు వేసేస్తున్నారు, తినేసి వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఈ ప్రయాణాలు లేని రోజుల్లో ఒకే ప్రాంతంలో ఉండి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మధ్యాహ్నం పూట పురాణాలు వింటూ పవిత్రంగా కాలం గడిపేవారు. అందుకని ఈ కాలం చాలా గొప్ప కాలం. అసలు పురాణములు వినడానికి చెప్పడానికి ఎక్కువ పనికొచ్చేటటువంటి ఉత్తమ కాలం, పవిత్ర కాలం ఈ చాతుర్మాస్య కాలం. కానీ కలియుగంలో నాలుగు నెలలు అందున ఈ ఆధునిక కాలంలో కదలకుండా ఒక తోట ఉండడం అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎలాగో కుదరదు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళవు కనుక. సన్యాసులకు కూడా కుదరకుండా అయిపోయింది. కారణం ఆయువు తగ్గిపోవడం వల్ల ఎక్కువ కాలం ఒక తోట ఉండలేకపోతున్నాం. అందుకని చాతుర్మాసం రెండు మాసములకు కుదించారన్నమాట. అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో ఇది కూడా శాస్త్ర సమ్మతమే. ఇంకా రహస్యం ఏమిటంటే ఇప్పుడు రెండు నెలలకే చాతుర్మాస్య దీక్ష పూర్తవుతుంది. కలియుగం చివరికి వచ్చేసరికి మూడు రోజుల్లో చాతుర్మాస్య దీక్ష ముగిస్తారట. ఎందుకని ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఉన్న నాలుగు రోజులు ఓ తోట కూర్చోడం ఎలా కుదురుతుంది, నాలుగు నెలలు తోట కూర్చునేలోపు వాడు పుట్టడం, పెరగడం, చచ్చిపోవడం కూడా అయిపోతుంది. అందుకని క్రమక్రమంగా కాలాన్ని కుదిస్తారు. చాతుర్మాస్యం రెండు రోజుల్లో కూడా వస్తుంది, మూడు రోజుల్లో కూడా వస్తుంది. అయితే కొంతలో కొంత మనం అదృష్టవంతులం, రెండు నెలల కాలం చాతుర్మాస్య దీక్షను వహించగలుగుతున్నాం. ఈ కాలములో ఇలా స్కాంద పురాణములోని వైష్ణవ ఖండం వినడం ఎంత పుణ్యమో ఆలోచించండి. ఇది ఒక మహత్తర యోగం మనకి. ఈ యోగాన్ని ప్రసాదించిన భగవంతునికి మనందరం భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఆలయమా పరమ పవిత్రమైన కృష్ణాలయం, వెంకటేశ్వరుడా కృష్ణుడికి మరొక రూపం. యుగయుగాలుగా వెంకటాద్రి అనేటటువంటి ఆ పర్వతం అక్కడే ఉన్నది. ఏడు కొండలు ఇవాళ వచ్చిన అవకాశం అండి. చాలామంది కలియుగంలో వచ్చాయి అనుకుంటారు. కలియుగంలో రాలే, కలియుగంలో ఇప్పుడున్న వెంకటేశ్వరుడు యొక్క రూపం వచ్చింది మనకి. కానీ ఈ వెంకటాద్రి, ఈ వెంకటాద్రి మీద ఉన్న ఆనంద నిలయం ఎన్ని కోట్ల యుగాలుగా అక్కడ ఉన్నాయో మన ఎవరికి అర్థం కాదు. అంత ప్రాచీనమైన చరిత్ర కలిగినటువంటిది ఆ ప్రాంతం. అందుకే వెంకటేశ్వరుడి చరిత్ర, శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణం ఇవన్నీ శ్రీకృష్ణ అనుగ్రహం లేకపోతే తలుచుకోలేం, వినలేం. అంటే ఎన్నో జన్మల్లో తపస్సు చేశారు, కృష్ణ నామస్మరణం చేశారు, గురువుల్ని పూజించారు. ఆ పుణ్యం వల్ల ఈ ఉత్తమ జన్మ వచ్చింది. రాముణ్ణి కృష్ణుణ్ణి ప్రశంసించే జన్మే జన్మ అంటే. వీలున్నప్పుడల్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నాడా వాడు భాగ్యవంతుడు. కృష్ణ దామోదర వాసుదేవ అన్నాడా వాడు మనిషి అంటే. అంతేగాని వాళ్ళని తిట్టి ఆఖరికి హీనంగా చూసేవాళ్ళు లేకుండా దుర్మరణం పాలైతే లాభం ఏమిటి, ఏం బతుకది. కొంతమందికి అనుమానం రావచ్చు భగవద్భక్తులు చావరానని. ఏ అయ్యప్ప స్వామి దీక్షలోనూ ఉండగా వాడికి బస్సులో యాక్సిడెంట్ అయితే అందరూ భగవంతుడి నామస్మరణం చేస్తూ దీక్షలో ఉండగా మరణించారా అని ప్రశంసిస్తారు వాడు వైకుంఠానికి వెళ్తారు. అది మరణం అంటే. హాయిగా పురాణం చెబుతూ నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాను అనుకోండి, అది యోగం. అది మీరందరూ ఎంత ఆనందపడిపోతారు, ఆహా అంటారు, లేదా కన్నీళ్లు కరుస్తారు, మా గురువుగారు మాకు చెప్పకుండా వెళ్ళిపోయారని. కానీ ఈ రాముణ్ణి కృష్ణుడిని తిట్టేవాడి కోసం కన్నీళ్లు కచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఏదో హిరణ్యాక్షుడి వంశం వాళ్ళు, ఇంకో నీచులో తప్ప. మీలాంటి పుణ్యాత్ములు 300-350 మంది తిడతారు కదా, అప్పుడు వాడు నరకానికి పోతాడు. మహాత్ముల చేత ప్రశంసలందుకున్న మరణం ఉత్తమ మరణం. అభిమన్యుడు చిన్న వయసులో చచ్చిపోయాడు. కానీ అభిమన్యుడు కనుక ఎంతమంది ఉన్నారు, అయ్యో అభిమన్యు అని ధర్మరాజు లాంటి ఉత్తముడు ఏడ్చాడు. వ్యాసుడు అది వీరమరణం అని ప్రశంసించాడు. ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. ఆ స్థాయి మనకి రావాలి, పవిత్రంగా బ్రతికే స్థాయి కావాలి, 10 మంది చేత ప్రశంసించబడేటటువంటి జన్మ కావాలి. ఇతరులందరినీ తిట్టి వాళ్ళ చేత చివాట్లు తింటూ చచ్చాక కూడా మనం వాళ్ళ చేత చివాట్లు తిన్నామంటే కొన్ని కోట్ల జన్మలు నరకాల పాలైపోతాం. అనేక యుగములు అనేక సంవత్సరములు నరకానికి పోతాం. ఆ దిక్కుమాల మరణం మనకొద్దు. ఉత్తమగతి కావాలి. ఉత్తమగతి కావాలంటే భగవంతుని చరిత్ర వినాలి. మీరందరూ అలాంటి ఉత్తములు కనుక ఇక్కడికి రాగలిగారు. ఇది మీకు ఒక మహత్తర యోగం. ఇది ఒకప్పుడు ఈ నైమిషారణ్యంలో మహానుభావులైన ఋషులు 88,000 మంది సత్రయాగం చేశారు. సత్రయాగం అంటే దీర్ఘకాలం చేసే యాగం. ఈ యాగం కనీసం 1 సంవత్సర కాలం కానీ లేదా 2 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ కానీ చేస్తేనే సత్రయాగం అంటారు. ఈ సత్రయాగానికి సంబంధించిన వివరాలన్నీ ఒక గొప్ప శిష్యుడు తేలప్రోలు అనే ఒక ఊళ్ళో ఉన్న శిష్యులు శ్రీనివాసరెడ్డి గారు అడిగితే వారి కోసం ఎలా చేయాలో రాసిచ్చాను. ఆ మధ్య దైవానుగ్రహం ఉంటే కాశీలో ఈ యాగం జరగబోతోంది కూడా. ఎందుకు చెప్తున్నానంటే కనీసం 1 ఏడాది జరగాలి, ఇంకా అంతకంటే ఎక్కువ జరిగితే మరీ మంచిది. ఈ సత్రయాగం ఒక్కొక్కప్పుడు 1000 ఏళ్ళు చేశారు సౌనకాది మహర్షులు. ఒక్కోసారి 1 ఏడాది చేశారు, ఒక్కొక్కప్పుడు 12 ఏళ్ళు చేశారు, కానీ వీలున్నప్పుడల్లా చేశారు. ఇలాగే వీళ్ళు యజ్ఞాలు ఒకసారి 12 ఏళ్ళు దీక్ష పెట్టుకుని చేశారట. ఇప్పుడు నేను స్కాందపురాణం ఇప్పుడు 63 రోజులు చెబుతున్నాను మీకు. ఒక్కొక్క భాగం ఒక్కొక్క 18 రోజులు, ఆఖరి కాశీఖండ భాగం 9 రోజులు పెట్టుకున్నాం. ఇలా కాకుండా ఒకసారి అయితే 40 రోజులు ఏకధాటిని చెప్పాను. అంటే అప్పుడు ఆ దీక్ష, ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నాం. అలాగే ఋషులు కూడా అవకాశాన్ని బట్టి దీక్ష వహించి యజ్ఞాలు చేశారు. ఇలా వీళ్ళు ఒకసారి 12 సంవత్సరములు దీక్ష వహించి యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? యజ్ఞములో ఎవరో ఒక మహానుభావుడు వచ్చి కూర్చుని పురాణము చెబితే ఆ పురాణాన్ని యజ్ఞం చేస్తున్న వాళ్ళు వింటేనే యజ్ఞం పూర్తవుతుంది, లేకపోతే ఆ యజ్ఞం సంపూర్ణం కాదు, అది పూర్తి యజ్ఞం కాదట. ఆ యజ్ఞానికి విలువ లేదు. అందుకే పూర్వకాలంలో ఎక్కడ యజ్ఞం జరిగినా వ్యాసుడో సూతుడో లేక మరొక మహానుభావుడు వచ్చి అక్కడ పురాణం చెప్పారు. ఈ సూతులు చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు రోమహర్షణుడు. ఈయన పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబుడుచుకునేవిట, అంత బాగా చెప్పేవాడు, అంత బాగా అర్థమయ్యేది. కొంతమంది పురాణం చెబుతారు, వాడు ఏం చెబుతున్నాడు వాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు. ఎప్పటికి కూడా కొంతమంది సత్యనారాయణ కథ చెబుతూ ఉంటారు, విన్నంతసేపు నాకు ఏం చెబుతున్నాడో అర్థం కాదు. దానివల్ల ఉపయోగం ఉంది, ఆ కూర్చున్న వాళ్ళు ఎద్దరిపోతే ఏదో అయ్యిందిరా బాబు అని ఆఖరాన్ని ప్రథమోధ్యాయ సమాప్తాన్ని కానీ ఉరికి వెళ్ళేస్తారు వాడు. అలా కాకూడదు. ఆ చెబుతున్నంతసేపు చెప్పేవాడికి ఉత్సాహం ఉండాలి, వినేవాడు కూడా ఏం జరుగుతుందో కథ అని వినడానికి ఉత్సాహం చూపించాలి. అప్పుడు వాడి వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి, శరీరమునకు హర్షం కలుగుతుంది, రోమములు హర్షంతో అలా నిలబడతాయి. అలా వెంట్రుకలు పైకి నిలబడితే ఆ కథ చెప్పిన వాడిని రోమహర్షణుడు అన్నారట. అంత బాగా కథ చెప్పాడనమాట. ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన ఉగ్రశిరువుడే, ఆయన కూడా బాగా చెబుతాడు. అందుకే మొదటి సూతుడు రోమహర్షణుడు, ఆయన కొడుకు రౌమహర్షణి. తండ్రి బాగానే చెప్పాడు, కొడుకు అంత బాగానే చెప్పాడు. సాధారణంగా తండ్రి బాగా పండితుడైతే కొడుకు అంత బాగా పాండిత్యం సంపాదించలేడు. అందుకే పండిత పుత్ర ఆ తర్వాత నా పూర్తి ఎక్కర్ల. తండ్రి బాగా పాడతాడు అనుకోండి, కొడుకు అంత బాగా పాడలేడు. తండ్రి గొప్పవాడైతే కొడుకు పాడైపోతూ ఉండొచ్చు. ఒక్కో చోట కొడుకు మంచి పండితుడు, తండ్రి చవటవ్వచ్చు. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటో తెలిసిన, తండ్రి పండితుడు బాగానే పురాణం చెబుతాడు, కొడుకు అంతకంటే ఇంకా బాగా చెప్పేట. అది మన అదృష్టం. ఈ ఇద్దరు వేదవ్యాసుని శిష్యులు. ఈ 12 ఏళ్ల సత్రయాగం జరుగుతున్నప్పుడు అక్కడికి కుమారుడు రౌమహర్షణి ఉగ్రశ్రవుడు అని పేరు కలిగిన సూతుడు వచ్చాడు. ఋషులంతా వినయంతో, ఇప్పుడు నేను వస్తూ ఉంటే మీరంతా ఎంతో భక్తితో అయితే పూలు జల్లి గురుదేవాన్ని అరిచారో వాళ్ళు అలాగే చేశారట. పూర్వం పురాణం చెప్పేవాళ్ళని అంత గౌరవించేవారు, అందుకే గౌరవించిన వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. గౌరవించడం వల్ల ఈయనకేం కొత్తగా ఒరిగేది ఉంది? ఈ పువ్వు వేస్తేనేంటి, వేయకపోతేనేంటి, పువ్వులు వేస్తే నా వెనకాతలేమో కోట్లు వచ్చి పడిపోవు, వేయకపోతే కోట్లు లాస్ అయిపోవు, అవునా? కానీ వేయడం అనే ఒక సంస్కారం వల్ల, గురువులను గౌరవించడం వల్ల గౌరవించిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నంతకాలం సకల సుఖాలు అనుభవిస్తారు. ఏమాత్రం సందేహం లేదు. శరీరం విడిచాక మోక్షము పొందుతారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వేదవ్యాసుల వారు చెప్పిన మాట. అందువల్ల ఆ రోజుల్లో 88,000 మంది ఋషులు, మహానుభావులైన ఋషులు ఒక్క పౌరాణికుణ్ణి గౌరవించి ఆయన్ని కూర్చోబెట్టి పురాణం విన్నారు. ఒక్కసారి కొంచెం మనం కూడా ఒక ఆలోచనలోకి వెళ్ళాలి. ఏమిటి, ఇప్పుడు నేను పురాణం చెబుతూ ఉంటే నా ఎదురుగుండా ఒక మైక్ ఉంది, ఈ మైకుతో పాటు మన నాగులంతా వినబడేలా అద్భుతమైన స్పీకర్లు పెట్టారు. కాబట్టి ఇక్కడ నేను పురాణం చెబితే దాదాపు ఏ వైపైనా 1 మైల్ దూరం వినపడుతుందిట. నాకు మన ఆలయ నిర్వాహకులు చెప్పారు, మొన్న గురువు గారు, మేము నిర్వాహకులం, మీలాగే ఎదురుగుండా కూర్చుని వెళ్ళలేము, కానీ దూరంగా కూర్చుని బయట వింటున్నామండి, రోడ్డు మీద ట్రాఫిక్ ఒక్క క్షణం సిగ్నల్ ఆగితే ఇక్కడే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బస్సులు వాహనాలు ఆగిపోతున్నాయి. ఆగిపోయిన వాళ్ళందరూ తలలు ఇలాగే తిప్పి వింటూ సిగ్నల్ ఇచ్చిన కదలటం లేదండి అన్నారు మొన్న మన శ్రీకృష్ణాలయ కమిటీ వారు చెప్పిన మాట. ఓహో అనుకున్నాను నేను, దానికే నేను ఆనందపడలే. వాళ్ళ అదృష్టవంతులు కనుక పురాణం విన్నారు, అది వాళ్ళ భాగ్యం కదా. అవునా? అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మైకే లేకుండా కరెంటు పోతే నేను చెప్పేది మీకు ఈ ప్రాంతం దాటి బయటికి వెళ్ళదు. అలాగే ఇందులోంచి యూట్యూబ్ అనేది ఏదో లైవ్ ఇస్తున్నారు, ఈ లైవ్లో కొన్ని లక్షల మంది వింటున్నారు. వాళ్ళందరికీ వినడానికి ఒక ప్రసార మాధ్యమం కావాలి, ఒక మైక్ కావాలి, కరెంటు కావాలి, ఓ శక్తి కావాలి. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, అది భయంకర అరణ్యం. ఈ మధ్యన కూడా ఇంకా అడవి అడవిలో ఉందంటే ఆ రోజుల్లో ఎలా ఉందో ఆలోచించండి. ఆ అరణ్యంలో సూతుడు ఒక గద్ది మీద కూర్చున్నాడు. అది మర్రి చెట్టు, మర్రి చెట్టు చుట్టూతో చప్ట, ఆ చప్టాని కూర్చునేటటువంటి గద్ది పీఠము అన్నారు. ఆ ఆసనం మీద సూతుడు కూర్చుని పురాణం చెబుతూ ఉంటే 88,000 మంది ఋషులు కూర్చుని విన్నారు. ఇప్పుడు గట్టిగా ఇక్కడ 1,000 మంది కూర్చుంటేనే హడిలిపోతాం మనం, ముసుగులు కప్పుకొని తలోడు కిలోమీటర్ దూరంలో కూర్చోవలసి వస్తుంది. ఆ రోజుల్లో అడవిలో కూర్చోవాలంటే చెట్లు చెట్లు పుట్టలు దాటుకుంటూ కూర్చోవాలంటే ఎన్ని మైళ్ళు దూరంలో కూర్చుని ఉన్నారంటారు వాళ్ళు? 88,000 మంది కూర్చోవడానికి ఎన్ని మైళ్ళు అవసరం అవుతుందో ఒకసారి ఆలోచించండి. అంత దూరంలో కూర్చున్న వారికి సూతుడు చెప్పే పురాణం ఎలా వినబడింది? మర్రి చెట్టు కింద కూర్చుని సూతుడు పురాణం చెబుతూ ఉంటే ఏ మైకు లేదు, ఈయన ఇక్కడ కూర్చుని చెబుతున్నాడు, ఎలా విన్నారు? దానికే ఒక అద్భుతమైన దివ్య రహస్యాన్ని వేదవ్యాసుల వారు మనకిచ్చారు. మనలా ఈ చెవులతో వినలేదు వాళ్ళు, హృదయంతో విన్నారట. అంటే సూతుడికి ఎదురుగుండా కూర్చుని ఇలా కళ్ళు మూసుకుంటే చెప్పేది హృదయంలో నుంచి వినపడేదట, వాళ్ళకి గుండెల్లో నుంచి పైకొచ్చి చెవుల్లోంచి బయటకు వచ్చేదట. అది తపశ్శక్తి. దానికి ఉదాహరణ చెప్పనా? నేను ఇక్కడ పురాణం చెబుతూ ఉంటే మైసూర్లో కూర్చుని గణపతి సత్యనారాయణ స్వామి వారు వింటారు. ఎలా వింటారో తెలిసిన, ఆయన కళ్ళు మూసుకుంటే ఇక్కడ నేను చెబుతున్నదంతా ఆయన చెవిలోకి రివ్వులు విడిపోతుంది, అక్షరం అక్షరం పెడుతుంది. కావాలంటే అడగండి, చెప్తాను. ఆయన యూట్యూబ్లో వినరు, నా మీద ఉన్న ప్రేమ వల్ల అంతటి మహానుభావుడు ఇక్కడ కూర్చుని వినగలుగుతున్నారు. నేను కూడా ఆయన చెబితే వినగలను. కాశీలో జరుగుతున్నటువంటి కొన్ని హారతులు రాత్రిపూట నేను కళ్ళు మూసుకుంటే నా హృదయంలో యథాతథంగా వినపడతాయి, కనపడతాయి. ఈ యుగంలో ఈ రోజుల్లో మనం కూడా వాటిని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. కాబట్టి ఆ రోజుల్లో కేవల తపశ్శక్తి కలిగిన మహానుభావులకి అదేం పెద్ద కష్టం కదండి. మీకు మనస్సు అంటూ ఉంటే మీ గురువుగారు మీ హృదయంలో కనపడతారు. మీకు నిజంగా మనస్సు ఉండాలి, తపస్సాధన ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే ఇంట్లో కూర్చుని మంచం మీద జై గురుదేవ అనుకుంటే గురువుగారి రూపం పురాణం చెబుతున్నప్పుడు వేదిక దగ్గర ఉన్న రూపం మీ హృదయంలో కనపడుతుంది. అది దర్శనం చేసుకుని దండం పెట్టుకుని పడుకోవచ్చు. ఇది ఒక మహాసాధన, సాధన యోగ సాధన. ఆ సాధనతో ఆ రోజుల్లో 88,000 మంది ఋషులు సూతుడికి దూరంగా కూర్చుని కూడా పురాణం వినగలిగారు, స్పష్టంగా విన్నారు. ఇంకా మన దిక్కుమాల మైకులు అప్పుడప్పుడు రీసౌండ్ ఇస్తూ ఉంటాయి. రికార్డింగ్లో మొన్న గణపతి మీద నేను ఉపన్యాసం చెబితే మా దగ్గర ఉన్న అర్చకత్ స్వామి గారు రికార్డు చేస్తే అది సరిగ్గా అనపడ రీసౌండ్ వచ్చింది. కానీ ఇది అలా కాదే, హృదయంలో దివ్యశక్తితో వింటూ ఉంటే రీసౌండ్ రాదు, స్పష్టంగా అర్థమవుతుంది. అంతటి తపశ్శక్తి కలిగిన ఆ ఋషులకు, సౌనకాది మహర్షులకు, సూత మహర్షికి భక్తితో నమస్కారం చేసుకోండి. మనకు మునుల రుణం తీరిపోతుంది అన్నమాట. ఋషి రుణం తీర్చుకోవడానికి మనం పుట్టాం కనుక ఋషుల రుణం పురాణములు వినడం ద్వారా, వారిని స్మరించడం ద్వారా తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉగ్రశిరువుడు ఋషులందరినీ ఆశీర్వదించి వారికి తాను నమస్కారము చేసి వారి కోరిక మీద సూతగద్ది మీద కూర్చుని, మహానుభావులారా, మీరందరూ నిజానికి పండితులు, అయినా నన్ను ఒక పౌరాణికుండి చేసి నా ద్వారా పురాణం వినాలనుకుంటున్నారు, ఇది నా భాగ్యం. కింద కూర్చున్నంత మాత్రం చేత మీరేం నాకంటే తక్కువ వాళ్ళు అనుకోవడం లేదు. నేను మీరంతా పండితులు కాబట్టే నన్ను గుర్తించి ఈ పురాణం నా ద్వారా వింటున్నారు. మీకు ఇప్పుడు ఏమి వినాలని ఉంది అని అడగ్గా, ఈ భూమండలంలో చాలా గొప్ప క్షేత్రాల్లో వెంకటాచలం మహత్తర క్షేత్రం అని విన్నాం. ఈ వెంకటాచల ఆవిర్భావం, అక్కడ ఉన్న కొండలు, ఆ కొండలకున్న పేర్లు, అక్కడున్న తీర్థాలు, తీర్థాల మహిమలు, అక్కడికి వచ్చిన భక్తుల చరిత్ర, శ్రీనివాస పద్మావతుల కళ్యాణం ఇవన్నీ మాకు శ్రద్ధగా వినిపించు అని కోరారు వారు. అప్పుడు ఆయన వారి కోసం తన గురువైన వేదవ్యాసుడికి భక్తితో నమస్కరించి ఈ కథ చెప్పాడు. అదే వైష్ణవ ఖండంలోని వెంకటాచల మహాత్మ్యం. పద్మరాగమణిస్తంభై సహస్రై సమలంకృతం. వైకుంఠం ఒక దివ్యక్షేత్రం. నిజానికి వైకుంఠం శ్రీ మహావిష్ణువు తన సంకల్పంతో సృష్టించుకున్న లోకం. ఈ భూలోకంలో మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక పెద్ద ప్రణాళిక కావాలి. స్థలాన్ని పూర్వం ఆక్రమించారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఇతరుల దగ్గర కొనుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు కూడా కొనుక్కోకర్లేకుండా కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు. మా జాంబవంతులు అని అడగండి, ఆయన ఇంటి పక్కన ఉన్న స్థలానికి ఆ మధ్యన వాడు ఎవడో షెడ్ వేసేట పాపం వానర్ గారికి ఈయన ఫోన్ చేశారట. ఆ వానర్ గారు హడిలిపోయి పరిగెత్తుకొచ్చారట. రెండో రోజుకే రాబట్టి 100,000 రూపాయలతో వదిలిపోయింది దాన్ని. ఆ స్థలం లాక్కోవడానికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, వాడికి దండం పెట్టి. మనకి తెలియకుండా మన స్థలాల్లో షెడ్లు వేసేస్తారు, గుడ్లు పెట్టేస్తారు. ఇంతెందుకు, నేను కదలకుండా ఉంటే నా మీద బిల్డింగ్ కట్టేస్తాను.
అప్పో ఈ కలియుగంలో చాలా గొప్ప అయిపోయారు. హిందీ పదం కబ్జా చేయటం, కబ్జేమే లేనా అంటే వశం చేసుకుంటా ఆక్రమించుట అన్నమాట. ఆ రోజుల్లో కూడా మహానుభావులు ఎంతోమంది రకరకాల స్థలాలను సేకరించారు. కానీ ఎప్పుడైనా అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగి అయ్యా మేము ఉండొచ్చా అని ఘనంగా అడిగేవారు. ఇది మానవ లోకం యొక్క లక్షణం. కానీ వైకుంఠం ఇలా ఊహలకి లొంగేది కాదు. ఊహాతీతమైన ఒక దివ్యస్థలం. ఆ ప్రాంతంలో భగవంతుడు ఒక రూపం ధరించి తన దివ్యశక్తితో కొన్ని 1,000 స్తంభములతో కూడిన అపూర్వమైన మండపాలతో, కొలనులతో, అనేకమైన ద్వారములతో నిర్మాణం చేయబడినటువంటి ఒక దివ్యలోకం. అది దేవశక్తితో నిర్మింపబడింది. అందుకే ఆ శక్తి ఇంతింత అని మనం చెప్పలేము. పద్మరాగాలు ఇంకా వాటితో పాటు నవరత్నాలు ఇవన్నీ తాపడం చేయబడిన దివ్యస్తంభాలు అక్కడ కనపడతాయి. ఏ వైపు చూసినా ప్రాకారాలే. ఈ ప్రాకారాల చుట్టూ అనేక దివ్య వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల్లో కొన్ని మందార వృక్షాలు, అంటే కల్ప వృక్షాల్లో అదొక రకమైన జాతి అన్నమాట. పారిజాతాలు, హరిచందనాలు, చందనాలు, ఇటువంటి వృక్షాలు. ఈ వృక్షాల మధ్యలో అందమైన కొలనులు ఉండేవిట, పద్మాకరాలు ఉండేవిట. విశాలమైన సరస్సులు అవి. ఆ సరస్సు చుట్టూతో మార్బుల్సు వేశారు చలువరాళ్ళు. ఈ మార్బుల్సు మీద మళ్ళీ పెద్దగా ఉండే పువ్వులు చల్లారు. ఆ పువ్వుల మధ్యలో అప్పుడప్పుడు కూర్చుని లక్ష్మీదేవితో ఆయన వినోదంగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆడుకుంటున్నప్పుడే అప్పుడప్పుడు ఆయన, లక్ష్మి నీకేమేం కోరికలు ఉన్నాయని అడిగితే, భూలోకంలో పాప మానవులని కాస్త అనుగ్రహించండి, పద్మాకర్ గారు అంటే వాడికి అభిమానం, ఆయన చెప్పిన పురాణం అంటూ ఉంటారు, ఈ విన్న వాళ్ళందరినీ కాస్త సంపదలు ఇచ్చి దీవించండి, ఇది దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎక్కడి నుంచో కుంభకోణం నుంచి తీసుకొచ్చినారు, వంశీని అనుగ్రహించండి, గురువు గారికి సేవ చేసే శిష్యులందరినీ అనుగ్రహించండి, ఇలా అంటూ ఉంటుంది లక్ష్మీదేవి. అప్పుడు లక్ష్మీదేవి మాట ఆయన అంగీకరిస్తాడు. ఆర్యామణి ఏకాంతంగా పాదసేవ చేసి భర్తను ఏదైనా కోరితే భర్త గారు గ్యారంటీగా తీర్చిపెట్టాయి. నలుగురు వచ్చిలో అయితే చెప్పలేం కానీ నలుగురు వచ్చిలోకి వచ్చి నాకు దానం చేయిస్తావా అంటే నీ మొహం అవతల బాగుంటాడు. ఎందుకంటే వాడి భయం, ఈ జనం అంతా మీద పడతారు. అందుకని ఏ సమయానికి ఎలా అడగాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుని లక్ష్మీదేవి ఈ జీవుల్ని దీవించమంటూ ఉంటుందన్నమాట. అలా లక్ష్మీదేవి ఆయన పాదాలొత్తుతూ ఉండే ఆ దివ్యలోకం భూలోకానికి వచ్చింది. అలా భూలోకానికి వైకుంఠం దిగి వచ్చి ఒకనొక ప్రాంతంలో విడిది చేసిన ప్రాంతమే ఈనాడు వెంకటాద్రి అని పిలువబడుతుంది. స్వయంగా విష్ణువు లోకంలో ఉన్న వైకుంఠమే కొంత ప్రాంతం భూలోకంలో వెంకటాచలం అయ్యింది. ఆ కథ చెబుతున్నాను కదా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా మహాప్రళయంతో నిండిపోయింది. మామూలు ప్రళయం కాదండి, 1,000 సంవత్సరముల పాటు వర్షం కురిసింది భూమి మీద. 1,000 ఏళ్ళు వర్షం అంటే ఆలోచించండి. గట్టిగా ఓ రోజు వర్షం కురిస్తేనే మనం వీధుల్లోకి వెళ్ళాం, కార్లు కొట్టుకుపోతున్నాయి, డ్రైనేజీల్లో నాలాల్లో పడి ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అటువంటిది ఏకదాటిన 1,000 సంవత్సరముల కాలం ఘోర వర్షం కురుస్తుంది భూమి మీద ప్రళయ కాలంలో. ఆ వర్షాన్ని ప్రళయ వర్షము అంటారు. ఆ వర్షం కురిపించే మేఘముల పేరు పుష్కలావర్తము, సంవర్తకము మొదలైన మేఘాలు. ఆ మేఘములు ఇప్పటికీ స్వర్గలోకంలో ఉంటాయి. వాటికి మంత్రములతో సంకెళ్ళు వేస్తారు. మనం ఈ ఖైదీలకు ఎలా అయితే ఇనప సంకెళ్ళు వేస్తామో అలాగే మంత్రములతోటి కొన్ని సంకెళ్ళు వేస్తారు ఈ మేఘాలకి. ఆ మంత్రం ఉచ్చరిస్తే టక్కన సంకెళ్ళు విడిపోతాయి, అంటే మేఘాలు తమంతా తాము వచ్చేస్తాయి. మళ్ళీ ఇంద్రుడు ఒక మంత్రం చదివితే ఆ మేఘాలు బిగుసుకుపోతాయి. ప్రళయకాలంలో ఇంద్రుడిని కూడా తప్పించి బ్రహ్మగారు అక్కడికి వచ్చి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. ఉచ్చరించగానే ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు కూడా లీనమైపోతారు భగవంతుడిలో. అప్పుడు ఈ మంత్రం ఉచ్చరించగానే ఈ మేఘములు స్వర్గం నుంచి మొత్తం భూమండలాన్ని ఆవరిస్తాయి. ఈ భూమండలంతో పాటు 14 లోకాలని ఆవరిస్తాయి. అప్పుడు 1000 సంవత్సరముల పాటు ఏకదాటి వర్షం కురుస్తుంది. ఓ అది బాబు, ఏం వర్షం అని చెప్తాం, పెద్ద 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 వరగళ్ళ వార కురుస్తుంది. ఏనుగులు తొండములతో దబ్బ నీళ్లు విడిచిపెడితే ఎలా ఉంటుందో, లేకపోతే కుండలతో దిమ్మరిస్తూ ఉంటే నీరు ఎలా వచ్చేస్తుందో అలా కురిసిపోతుంది ఆ వర్షం. ఆ వర్షం వల్ల నేల నింగి అనే తేడా లేకుండా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా నీరు తప్ప నీరు ఉండదు, దాన్ని ప్రళయ వర్షం అంటారు. ఈ వర్షం ఎప్పుడు పడితే ఎప్పుడు కురవదు, 1000 చతుర్యుగముల కాలము తర్వాత వస్తుంది ఈ మహాప్రళయం. 1000 చతుర్యుగములు, చతుర్యుగాలు అంటే ఏమిటి, 4 యుగములు. 1 కలియుగం, 2 ద్వాపరం, 3 త్రేతాయుగం, 4 కృతయుగం. ఈ 4 కలిపి చతుర్యుగ కాలము, చతుర్యుగ కాలము అంటాం. కలియుగం 432,000, దాన్ని 2 గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3 గుణిస్తే 1296,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4 గుణిస్తే 1728,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగము లేక చతుర్యుగ కాలం అంటారు. ఇలాంటివి 1000 గడిచాక బ్రహ్మగారికి పగలు పూర్తయి, రాత్రి ఏర్పడుతుంది. అంటే 1000 × 43,20,000 ఈ మానవ సంవత్సరాలు గడిచాక ఇంత వర్షం కురుస్తుంది. ఇక వర్షంలోనే బ్రహ్మగారు నిద్రపోతాడు. ఆయనకి వర్షం కురిస్తే కానీ నిద్రపోదు, మనలాగా బయట నిద్రపోలేడు, ఇంట్లో పడుకోలేడు. ఆయనకి భయంకర ప్రళయ వర్షం కురిసినప్పుడే నిద్ర వస్తుంది.
ఇంతకాలం మళ్ళీ అంటే 1000 × 43,20,000 సంవత్సరాలు ఆయన నిద్రపోతాడు. ఏకంగా ఈ మధ్యన వాడు ఎవడో అన్నాడు, గొడుగు తీసి మీరు కూడా వర్షంలో తడవచ్చు కదా, నేను తడిస్తే నాకు జలుబు చేస్తుంది, నేను చేయను మానవ శరీరం ఇది. కానీ ఆయనకైతే జలుబు చేయదు, ఆయన నిద్రపోగలుగుతాడు, ఆయన నీళ్ళల్లో ఉంటాడు. శివుడు హిమాలయాల్లో ఉన్నాడంటే ఆయన ఉంటాడు, ఆయన శివుడు కాబట్టి. విష్ణు పాలసముద్రంలో నీళ్ళల్లో ఉన్నాడంటే ఆయన విష్ణువు కాబట్టి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కదా పాలసముద్రంలో అని మీరు కూడా ఓ చెరువులో పాలు వేసుకు పడుకోండి, ఇక తర్వాత పాలు ఉండవు, నీళ్లు ఉండవు, పెరుగు ఉండవు, జీవితంలో పాలు పెరుగు అవసరం ఉండదు. కాబట్టి ఆయనతో మనం ఎలా కోరుచుకుంటాం, మనం భక్తులం, భక్తితో కొన్ని సాధించగలుగుతాం. అన్నీ సాధించగలిగితే ఈ భూలోకంలో నేను ఎందుకుంటాను, ఆయన ఎందుకుంటాడు. కాబట్టి ఆ మహానుభావుడు ఆ వర్షకాలంలో ఆ భయంకరమైన జలాలలో గాఢంగా నిద్రపోయి విష్ణు బొడ్డులో లీనమైపోతాడు. ఈ ప్రళయకాలంలో సముద్రంలో పూర్తిగా లీనమైపోయింది భూమి, భూమి లేకుండా అయిపోయింది. మళ్ళీ బ్రహ్మగారు 1000 చతుర్యుగముల కాలం నిద్రపోయి లేచాక పునఃసృష్టి వచ్చే కాలంలో ఎక్కడ ఉంది భూమి, ఎలా సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. ఆ కాలంలో సృష్టి చేయడానికి శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించాడు, స్వామి నేను నీ భక్తుణ్ణి, మళ్ళీ సృష్టి చేయడానికి నిద్రలోంచి లేచాను, కానీ భూమి కనపడడం లేదు, ఎక్కడ చూసినా నీరు తప్ప ఏమీ లేదు, కాపాడు అన్నట్ట. అప్పుడు ఆయన భూమిని నీకు ఇచ్చే ముందు ఎక్కడైనా జీవించే శక్తి కలిగిన కొంతమందిని సృష్టించు అన్నాడు. అప్పుడు ఆయన మనువులను, ప్రజాపతులను, మానసపుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. బ్రహ్మగారి మనస్సు నుంచి, మన సంకల్పం నుంచి పుట్టారు కనుక బ్రహ్మ మానసపుత్రులు. నారదుడు, దక్షుడు వీళ్ళంతా మానసపుత్రులు, ప్రజాపతులు. అందులో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారన్నమాట. ఈ మహానుభావులంతా పుట్టారు. వీళ్ళందరూ పుట్టాక కశ్యప ప్రజాపతి నుంచి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు పుట్టారు. అందులో ఈ హిరణ్యాక్షుడు అన్నవాడు భూమి పాతాళంలో ఉందని తెలుసుకున్నాడు, రసాతలంలో ఉంది, జలాల్లో అడుగునని అక్కడికి వెళ్ళిపోయి ఈ భూమిని తన వశం చేసుకుని అక్కడే క్రీడించడం మొదలుపెట్టాడు వాడు. అప్పుడు లోకశ్రేయస్సు కోసం బ్రహ్మగారి ముక్కు రంధ్రంలో నుంచి శ్రీ మహావిష్ణువు
ఒక తెల్లని వరాహ రూపంలో పెట్టుకొచ్చాడు, శ్వేత వరాహ రూపంలో, తెల్లని పంది రూపంలో పెట్టుకొచ్చాడు. ఎంత సూక్ష్మ రూపం అండి అది. ఈ పువ్వు యొక్క రేకుని, ఒక రేకుని 1,000 ముక్కలు చేస్తే ఆ 1,000 ముక్క ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంతకంటే సూక్ష్మంగా ఉన్నట్టే. అంటే కంటికి కూడా కనబడనటువంటి సూక్ష్మతమమైన రూపంతో బయటకు వచ్చాడు. రావడంతో మహారూపం ధరించాడు, భూమి ఆకాశాలు నిండిపోయేంత రూపం ధరించాడు. భూమిని రక్షించడానికి, భూమి ఎక్కడుందో వెతకడానికి, ఒకవేళ భూమి ఉంటే భూమి నుంచి ఆకాశం వరకు ఎంత ఉంటుందో రూపం, ఇంచుమించుగా అంత విశాల రూపం ధరించాడు. వెంటనే భక్తి శ్రద్ధలతో బ్రహ్మగారు, ఈ ప్రజాపతులు మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి, దేవా జతం జతంతే పరమేశ్వర అన్నారు. ఓ దేవా నీకు నమస్కారం, నీకు జయము కలుగుగాక, నీవు జయము తప్ప అపజయము ఎరక్కుండా ఉందిగాక, వెళ్ళి భూమిని మాకు అందించు అనగా ఈ శ్వేతవరాహమూర్తి సముద్ర జలాల్లోకి వెళ్ళి ఘోర యుద్ధం చేసి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అంత కథ ఇక్కడ అవసరం లేదు కనుక క్లుప్తంగా చెప్పారు. ఈ వరాహ అవతార ఘట్టము, హిరణ్యాక్షుణ్ణి వధించడం, ఇవన్నీ మీరు భాగవతాల్లో చాలా విన్నారు. ఇక్కడ వెంకటాచల మహాత్మ్యమే ప్రధానము గనక క్లుప్తముగా వరాహస్వామి వారు హిరణ్యాక్షుణ్ణి వధించాడు. వధించి గోళాకారంలో నల్లని బురద రూపంలో ఉన్న భూమిని కోర మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చాట. ఆయన కోరలు తెల్లగా మెరిసిపోతున్నాయి. పందికి కోరలు ఉంటాయి, అందులో ఈయన సాక్షాత్తు యజ్ఞవరాహమూర్తి అవటం వల్ల ఆ కోరలు మొత్తం సముద్రమంతా వ్యాపించి తళ్ళ 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 మెరిసిపోతున్నాయి. ఆ దంతాల మీద పెట్టుకుని భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసిన, నీళ్లల్లోంచి పైకి రాగానే ఒక కోరకి ఇరుక్కుపోయింది పాప అది. అంత భూమండలము కూడా ఒక కోర మీద ఏదో అతుక్కుపోయి ఏదో గోటికి పువ్వురేకు గుచ్చుకుపోయినట్టుగా గుచ్చుకుపోయింది. ఈ పువ్వురేకు చూడండి, ఒక రేకు ఇలా గోరు గుచ్చుకుపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అన్నమాట. అంత పెద్ద భూమి, ఇంతమంది మనం జీవించే ఈ భూమి, ఆ కోర మీద ఏదో ఇంత పెసరు ఉంది, మట్టి అంటుకున్నట్టు అంటుకుంది. ఏదో బురదలో వర్షాకాలంలో బయటికి వెడితే వేలికి ఇంత మట్టి అంటుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉందన్నారు. దాన్ని బట్టి ఆయన కోర ఎంత పెద్దది, ఇంత భూమి ఎంత సూక్ష్మమైపోయిందో ఆలోచించండి. భగవంతుడి విశ్వరూపం అంత గొప్పది. ఆ దృశ్యం చూసినటువంటి వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రుడిలో మచ్చలా ఉందిటది. రాత్రిపూట పూర్ణిమ నాడు చంద్రుడిని చూడండి, చంద్రుడిలో చిన్న మచ్చ కనబడుతుంది, ఒక స్పాట్. శిశిలో చంద్రుడిలో ఒక కళంకం కనబడుతుంది, దాన్ని కొందరు కుందేలు అన్నారు, కొందరు జింక అన్నారు. ఏమైనా అది మచ్చ. చంద్రబింబంలో మచ్చ ఎలా ఉంటుందో తెల్లగా చంద్రుడిలో మెరిసిపోతున్న స్వామివారి కోర మీద భూమి ఎలా ఉంది. అందుకే భక్తజీదేవుడు ఏమన్నాడు, వహసి వపుషి ధరణి తవ లగ్న శశిని కళంక కళేవని మగ్న అన్నాడు. శశిని అంటే చంద్రుని యందు కళంక కళ ఇవ మగ్న. ఒక మత్సవలే చంద్రుడిలో మత్స ఎలా ఉంటుందో అలాగా ధరణి నీ కోరం మీద ఉన్నది. అప్పుడు చూసిన వాళ్ళకి అంత ఆశ్చర్యం కలిగిందట, ఆహా ఇది కదా ఈయన విరాట్ రూపము అని. బాగా ఒక లావుగా ఉన్న వ్యక్తి బక్క చిక్కిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పొట్టి పిల్లలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకా అదేనా పర్వాలేదు. ఇది ఎలా కాదట, అంత పెద్ద భూమి ఇంత సూక్ష్మం కంటే సూక్ష్మంగా మారిపోయి కోర మీద ఇరుక్కుపోయింది. ఆ తర్వాత దేవతలు, ఎల్లవేళలా నీ కోర మీద మొయ్యవద్దు, నీళ్ల మీదే దాన్ని చదును చేసి పెట్టు అనగా నేలని భూమిని ఆ నీటి మధ్యలో నిలబెట్టి, సముద్ర ఈ భూమి నీ నీళ్లలోనే గిర్రును తిరుగుతూ ఉంటుంది, భూమి నీ సముద్ర జలముల లోపలికి పోకుండా జాగ్రత్తగా కాపాడు అని సముద్రుడికి అప్పగించి తన ఆధార శక్తితో నిలబెట్టాడు. ఇక అప్పటి నుంచి సముద్ర జలముల మీద ఈ భూమండలం ఉండడం మొదలుపెట్టింది. అందుకే చుట్టూతో సముద్రం ఉంటుంది భూమికి, మధ్యలో అలా భూమి నిలబడింది. తదనంతరం బ్రహ్మగారిని, ఇక నీవు సృష్టి ప్రారంభించు అన్నట్ట. బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టాడు. ఈలోపు స్వామివారు కొంటివాడు గనక గరుత్మంతుడు పిలిచాడు, గరుడా దారుణిలో భూమి మునిగిపోయింది, నీటిలో ఈ దారుణి మునిగిపోయింది, ఈ భూమి నీటిలో మునిగిపోయింది, దాన్ని పైకి తీసుకొచ్చి రక్షించాను. ఈ రక్షించిన రూపం అందముగా ఇంత పూర్వం జనులకు ఆనందం కలిగించిన రూపం కాదు. ఒకప్పుడు నా రూపం పరమ సౌందర్య రూపం. ఆ రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోక బ్రహ్మాది దేవతలు వేల శిరస్సులు వేల నేత్రాలు ధరించి నా రూపాన్ని చూచారు. ఆఖరికి ఇంద్రుడు కూడా 1000 కళ్ళు కలిగిన వాడు అయ్యాడు నన్ను చూడడానికి. శివుడు లక్షలాది నేత్రాలు ధరించి నన్ను చూచాడు. అది నా రూపం. కానీ ప్రస్తుతం ఇది వరాహ రూపం. నా కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి. ముట్టే ఇలా పొడుగ్గా వేటుకొచ్చింది. కోరలతో జూలుతో చాలా భయంకరంగా వికృతాకారంతో ఉన్నది నా రూపం. ఈ రూపం చూస్తే నువ్వే తెలిసిపోతావు. ఇంకా నా భార్య లక్ష్మీదేవి ఆవిడ కూడా భయపడుతుంది ఈ రూపాన్ని చూస్తే. అందంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది, ఇప్పుడు రూపం మారిపోతే ఏ భార్య అయినా భర్తను గుర్తుపెట్టగలదా? కాబట్టి నేను వైకుంఠానికి రావాలి అనుకోవడం లేదు. కొంతకాలం భూమి మీదే ఉందామనుకుంటున్నాను. భూమి మీద నేను ఉండడానికి నాకు ఒక కొండ కావాలి. మన వైకుంఠంలో 7 కొండలున్నాయి. ఆ 7 కొండల్ని పెకలించి శిరస్సు మీద పెట్టుకుని భూలోకానికి తీసుకునిరా. మళ్ళీ చేతులతోటో లేకపోతే వీపు మీదో కాదు, నెత్తి మీద పెట్టుకో. ఎందుకంటే ఆ కొండలు అంత పవిత్రమైనవి, వాటిని తల మీదే పెట్టి తీసుకురావాలి. శిరోధార్యములవి. వెళ్ళి ఆ కొండలు ఇక్కడికి తీసుకురా. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఆ కొండలకి శ్రీపర్వతము, శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అని పేరు. వైకుంఠంలో ఈ పేర్లతో ఉండేవిట ఆ కొండలు, 7 కొండలు. ఆ సప్త శిఖరాలని పెకలించి ఆ కొండల్ని నెత్తి మీద పెట్టుకొని శిరస్సు మీద పెట్టుకొని ఇక్కడికి తీసుకురా. నేను సువర్ణముఖి నదీ తీరంలో ఉంటాను. అక్కడికి వచ్చాక నేను చెప్పిన చోట ఆ కొండలు భూమి మీద పెట్టేవి. అవి భూమిలో కంట పాతుకుపోతాయి, అక్కడే ఇరుక్కుని ఉంటాయి. కలియుగాంతం వరకు ఆ కొండలు అక్కడే ఉంటాయి. ఆ కొండల మీద కొంతకాలం నేను ఉండి ప్రజలను అనుగ్రహిస్తాను. వెళ్ళి ఆ కొండలను పట్టుకురా అనగానే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, అదేవిడి స్వామి, అమ్మవారికి మీరంటే ఎంత ఇష్టం అండి, ఆవిడికి మీరంటే ప్రాణం, అందుకే ఆవిడని నిత్యానపాయిని అన్నారు. అనపాయిని అంటే విడిచిపెట్టనిది. లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదండి, ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది, కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు కనపడదు. శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహం ఉన్నదే ఎక్కడ, తిరుపతిలో కొండ మీద. ఆ విగ్రహం వక్షస్థలం మీద, లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది, విగ్రహంలోనే నిక్షిప్తమై ఉంటుంది. అమ్మవారంటే ఆయనకి అతీతముగా ఉండదు, ఎప్పుడు ఆయనలోనే ఉంటుంది, ఆయనలో కలిసి ఉంటుంది. అందుకే అమ్మని అనపాయిని అనగా విడిచిపెట్టనిది. అందున నిత్య అనపాయిని, నిత్యానపాయిని ఎప్పుడూ విడిచిపెట్టలేదట. ఏ భార్యాభర్తలైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తే దూరం అవుతారు, కానీ లక్ష్మీదేవి దూరమై కూడా వక్షస్థలం మీద అదృశ్య రూపంతోనే ఉంటుంది. అందుకే నిత్యానపాయిని అంటారు. అదే భర్తలకి ఎంతో ఇష్టం అండి ఒకరంటే ఒకరికి. కానీ పురాణానికి వచ్చాక మగవాళ్ళు ఒక పక్కన ఆడవాళ్ళు ఒక పక్కన గుర్తుపెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు? మా ఆవిడ నేను కూడా వక్షస్థలంలో గుర్తుపెట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది? విష్ణువు కాబట్టి వక్షస్థలం మీద గుర్తుపెట్టుకున్నాడు.
మీలో ఎవడైనా మీ ఆవిడని వక్షస్థలం మీద గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఇంటికెళ్ళకి భోజనం చేయరు. కాబట్టి కుదరదు. మనకు ఎంత ఇష్టం ఉన్నా శివుడిలాగా, అర్ధనారీశ్వరుడిలాగా, విష్ణువులాగా వక్షస్థలం మీద, బ్రహ్మల నాలుగు మీద ఉంచుకుంటూ ఉంటే ఎలా కుదురుతుంది? అలాగే ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆయన. కాబట్టి ఏం చేస్తాడు, భార్యమణిని ఇంట్లో పెట్టి ఆయన ఒక్కడో వెళ్ళవలసిందే పొద్దున్న సాయంత్రం దాకా. 24 గంటలు అతుక్కుని కూర్చోవడం మానవులకి కుదరదు. ఒకవేళ వీళ్ళు ఎంత ఇష్టపడినా ప్రభుత్వం ఒప్పుకోదు, ఉద్యోగం ఒప్పుకోదు, ఏదో కష్టం ఉంటుంది. భార్య అంటే ఇష్టం వేరు, కానీ ఎప్పుడు కలిసి ఉండడం కుదరదే. మానసికంగా తప్ప శరీరంతో పక్క పక్కన ఉండలేదు. మీరంటే మంచివాళ్ళు కనుక, ఐకమత్యంతో ఉండే మహాత్ములు కనుక, భార్య అంటే ప్రాణం పెట్టే ఉత్తములు వీళ్ళు కనుక, భర్తే లోకంగా బతికేవాళ్ళు వీళ్ళు కనుక, కొంచెం ఒకటి అరా ఇక్కడ స్త్రీ వేషాలు వేసుకున్న పురుషులు, పురుష వేషాలు వేసుకున్న స్త్రీలు పక్క పక్కన ఉంటే ఉండవచ్చు కాక కనుక. కానీ మొత్తం మీద మనస్సులో మాత్రం కలిసి ఉంటున్నారు, శరీరంతో కొంచెం దూరంగా ఉండాలి. అక్కడ విష్ణు అలా కాదు, శరీరముతో కూడా లక్ష్మిని విడిచిపెట్టాడు. లక్ష్మీదేవి కూడా అంతే, దూరంగా ఉన్నట్టు నటిస్తుంది, కానీ ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. తిరుచారూరులో పద్మావతి ఉండొచ్చు, స్వామివారు కొండ మీద ఉండొచ్చు, కానీ విగ్రహంలోనే ఆవిడ కలిసి నిక్షిప్త అయ్యి ఉంటుంది. ఆవిడ శక్తి అటువంటిది. ఆ శక్తి మానవులమైన మనకు ఉండదు. అందుకని అమ్మని ఏమన్నారు, నిత్యానపాయిని అన్నారు. అటువంటి తల్లి
నీ రూపం మారిపోతే నీకు దూరంగా ఉంటుందా? భూలోకంలో మానవులు వేరు. జుట్టు ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక ఆవిడ, ఇప్పుడు జుట్టు విడిపోయి ఆయనకి బట్టకలు రగని చిచ్చి ఇలా ఉంటాం అనుకోలేదని వదిలేసింది కోపం వచ్చి. అందుకోసం మధ్యన ఈ మధ్యన ఆయన ఎవరో 100,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించి నెత్తిపై దిక్కుమాల వెంట్రుకలు పొడిపించుకున్నట్టు ఇక్కడ. మళ్ళీ ఆ వెంట్రుకల్లోకి ఆవిడ చెయ్యిలా పోనిస్తే పీక ఊడొస్తాయిట అవి. ఇవన్నీ కష్టాలండి మానవులకి. మానవుల లక్షణాలు అంటే రూపాన్ని చూసి మోహిస్తారు, రూపంలో తేడా వస్తే ఒకవేళ విడిచిపెట్టచ్చు. ఎక్కడో కొద్దిమంది నేను చెప్పేది, అందరూ కాదనుకోండి. కానీ లక్ష్మీదేవి అటువంటిది కాదే. నీవు ఏ రూపంలో ఉన్నా, వరాహ రూపంలో ఉన్నా, నరసింహ రూపంలో ఉన్నా, మత్స్య రూపంలో ఉన్నా, కూర్మ రూపంలో ఉన్నా, దివ్యమంగళస్వరూపంతో ఉన్నా నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి నీవు దయతో వైకుంఠానికి రా అనగా, నాయన ఇప్పుడు రానుగాక రానన్నాడు ఆయన. తరిగొండ వేంగమాంబ ఈ ఘట్టాన్ని తెలుగులో పద్య రూపంలోకి అనువాదం చేస్తూ అందమైన పద్యం రాసింది. అనఘ ఖగేంద్రనే నటికిప్పుడు రాను ధరణిపై వసించి దానవులను మర్దించి సుజనుల మన్నింతు ఇక నీవు భోరున వైకుంఠపురము చేరి. నాయన ఎందుకు ఇన్ని వాదోపవాదాలు? యజమాని ఒక నిర్ణయం తీసుకుంటే సేవకుడు పదే పదే వద్దండి అని అనకూడదట. అందులో నువ్వు నాకు పరమ సేవకుడివి, ఇష్ట సేవకుడివి. కాబట్టి నీకు కష్టమైనా నేను చెప్పాను కనుక చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ భూలోకంలో రాక్షసుల యొక్క బాధ పెరుగుతూ ఉంటుంది. నన్ను, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇలా నా అవతారాలను తిడతారు వాడు. ఇలాంటి పాపాత్ముల్ని దృశ్య రూపంలోనూ అదృశ్య రూపంలోనూ కూడా శిక్షించాలి. శిక్షించడానికి కొంతకాలం ఈ 7 కొండల మీద నివసిస్తాను. ఆ కొండలు వైకుంఠం నుంచి ఇక్కడికి తీసుకునిరా. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవికి నచ్చజెప్పి పర్వతాలు ఎలా ఉన్నవాడు అలాగా ఆలస్యం చేయకుండా తీసుకురాసుమా. ఇక వాదించగనగానే అలాగే తండ్రి, నీతో ఎక్కువ మాట్లాడకూడదు అని ఒక నమస్కారం చేసి, జ్ఞాని గనక భక్తుడు కనుక అనవసర వాదోపవాదాలు చేయకుండా రిమూవర్ బయలుదేరాడు. గరుత్మంతుడి వేగం ఎటువంటిది దాన్ని ఎవరూ వర్ణించలేరు. అసలు గరుత్మంతుడు ఇక్కడ మాయమయ్యాడు? వేగంగా ప్రయాణం చేస్తే ఆయన వేగమును చూడడానికి ఇంద్రుడు అక్కడికి వచ్చి కళ్ళు నులుచుకుపోయి చూడలేకపోయాట. అంటే గరుత్మంతుడితో ఒక్కసారి రెక్కలలా అల్లార్చగానే ఆ గాలికి కళ్ళు మూసుకుపోయి ఇంద్రుడికి కూడా. దేవతలకి కళ్ళు మూతలు పడవు ఉండవు. అందుకే దేవతలను అనిమిషులు అన్నారునా. మనం అంటే చిట్లు మట్టిలా రెప్పలేస్తాం, కానీ ఇంద్రుడు అలా రెప్పపాటు ఉండదు. అలా గుడ్లు అప్పగించి చూస్తాడు. దేవతలకి ఈ రెప్పలు కంటి మీద పడవు. అందుకని వాళ్ళు ఏమన్నారు, అనిమిషులు, రెప్పపాటు లేనివాళ్ళు. మనమా అలా ఒక అరగంట కూర్చుంటే తరచి మా జీవితంలో నిద్రపో. ఈ కళ్ళల్లో నానా చెత్త పడుతుంది, కళ్ళు మండుతాయి. అందుకని మనకున్న ఈ దుమ్ము, ధూళి మొదలైన వాటి నుంచి రక్షణ కలిగించడానికి రెప్పపాటు భగవంతుడు పెట్టాడు. స్వర్గంలో ఈ ధూళి ఉండదు కదా, డస్ట్ పార్టికల్స్ ఉండవు. కరోనా ఉండదు స్వర్గంలో, నరకంలో ఉంటుంది. కానీ అందుకనే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోకండి, 100 ఏళ్ళు నిండాక వెళ్ళాడు బాబు. ఇప్పుడే వెళ్ళిపోతే మాకు ఇంకా పద్మపురాణాలు, ఇంకా ఎన్నో పురాణాలు, ఈ స్కంద పురాణం పూర్తవద్దు. అన్నీ విన్నాక వెళ్తుంది కానీ ఏదో స్వర్గంలో బాగుంటుంది కదా, రెప్పపాటు అక్కర్లేదు కదా అనుకుంటే పాపం స్వర్గం వాళ్ళు బాధపడతారు. తెనాలి రామకృష్ణుడు చాలా కొంటివాడు. శ్రీకృష్ణదేవరాయలు రోజున సభలో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాతో ఎంతమంది వస్తారంటే అందరూ చేయెత్తారట. ఒక్క తెనాలి రామకృష్ణుడు మాత్రం చెయ్యి కిందకే పెట్టాడు. నేను రామకృష్ణానికి స్వర్గం అక్కర్లేదంటే ఈ జనమంతా అక్కడికి వెళ్ళాక ఇంక స్వర్గం ఎందుకంటే ఇక్కడే ఉంటాను నేను అన్నట్టు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తే కదా నరకం అవుతుంది, వీళ్ళంతా వెళ్ళిపోయాక నేను ఒక్కడే ఉంటాను కానీ ఇదే స్వర్గం నాకు. మీరంతా కొట్టి నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. కాబట్టి అందరూ వెళ్ళిపోతే ఈ స్వర్గం కాస్త మళ్ళీ ఏమైపోతో తెలియదు శరీరంతో. అవునా? సరే, ఏది ఏమైనప్పటికీ మనకి కంటి మీద రెప్పపాటు ఉండి తీరాలి, వాళ్ళకు ఉండదు. అటువంటిది గరుత్మంతుడి గురుతూ ఉంటే ఆ గాలికి రెప్పపాటు లేని ఇంద్రుడికి కూడా రెప్పపాటు వచ్చిందంటే ఆ గరుత్మంతుని రెక్కల నుంచి వచ్చిన గాలి ఎంత భయంకరం ఆలోచించాలి, అంత వేగంగా ఉంటుందన్నమాట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. ఆయన రెక్కలు బంగారు పురుంగులో ఉంటాయి. ఈ బంగారు పురుంగులో ఉండేటటువంటి రెక్కల్ని ఒక్కసారి పైకి కిందకి ఇలా ఊపితే అందులో నుంచి వచ్చిన గాలికి ఈ భూమి మీద ఉన్న కొండలు, గుట్టలు, సముద్రములు అన్నీ కదిలిపోయాయిట. భూమంతా దద్దరిల్లిపోయిందిట. మొత్తం ప్రపంచమంతా కదిలిపోయిందన్నారు. గట్టిగా ఓ హెలికాప్టర్ మన పక్కన తిరిగితేనే ఆ గాలికి చెట్లు కదిలిపోతాయి. కొంచెం పైన ఎవడన్నా దబాదబ పరిగెడితేనే కిందకి దబదబా శబ్దం వచ్చి స్లాబ్ కదిలిపోతుంది. అటువంటిది గరుత్మంతుడు ఎగిరితే భూమి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి వేగముతో కన్ను మూసి తెరిచేలోపు అదృశ్యమైపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వెళ్ళగానే లక్ష్మీదేవికి నమస్కరించాడు. అమ్మా, శ్రీహరి వరాహ రూపంతో భూమిని ఉద్ధరించి భూమి మీదే కొంతకాలం ఉందామనుకుంటున్నాడు తల్లి, అందుకని ఈ వైకుంఠంలో ఉన్న ఏడు కొండల్ని పెకలించి శిరస్సును పెట్టి అక్కడికి తీసుకురమ్మన్నాడు. నువ్వు ఆయన రూపాన్ని చూస్తే జడుసుకుంటావట, భయపడతావట అనగానే ఆవిడనవ్వి, స్వామివారు నన్ను అంత సామాన్యంగా చూశాడా? నేను ఆయన రూపానికి భ్రమ పడతానా? ఆయన శక్తికి లోబడ్డానా? ఆయన అందమైన రూపంతో ఉన్నా, వికృత రూపంతో ఉన్నా, ఏ రూపంతో ఉన్నా నేను ఆయన భార్యని. అసలు నేను లేకపోతే ఆయనకి శ్రీనివాసుడు అనే పేరు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీ నివాసముగా కలవాడు ఆయన. లక్ష్మీదేవి ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది కనుక శ్రీ నివాసుడు. నివాసం అంటే ఇల్లు. లక్ష్మీదేవి ఆయన్నే ఇల్లు చేసుకుంది. ఇక మనం అంటే ఒక బిల్డింగ్ కట్టుకుని ఉండాలి, లక్ష్మీదేవికి వేరే బిల్డింగ్ అక్కర్లా. ఆయన వక్షస్థలమే బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి, గ్రేటర్ మున్సిపాలిటీ వాళ్ళకి, లేకపోతే జిహెచ్ఎంసీకి వీళ్ళకి ఏం ట్యాక్స్ కట్టక్కర్లా. పైగా ఇదేదో కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇది కొడతాం, పర్మిషన్ లేదు అనే ఇబ్బందులు లేవు. నీళ్ళు అక్కర్లేదు, పిల్లర్స్ వేయక్కర్లా. ఆ వక్షస్థలం మీద హాయిగా ఉందిట. ఈ వక్షస్థలం మీద నివసించడానికి ఒకటే ఒకటి ఖర్చు పెట్టాలి, ఏమిటి? భక్తి. ఇంకేం అక్కర్లా. నారాయణ 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 అంటూ భక్తితో ఆయన ప్రార్థిస్తే ఈ స్థలం కొనుక్కోవచ్చు. మిగతా స్థలాలు డబ్బు పెట్టుకుంటాం. ఇది డబ్బుతో కాకుండా కేవలం భక్తితో మాత్రమే కొనగలం. అటువంటి దివ్యస్థలం, వక్షస్థలం మీద నేను ఉన్నాను కాబట్టి శ్రీనివాసుడు, లక్ష్మీనివాసుడు ఆయన. రోజు ఆయన భక్తులు లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తర నైక సేతో అంటున్నారా లేదా? లక్ష్మీనివాస, లక్ష్మీ నివాసంగా కలిగిన వాడ, నీ వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. గొప్ప, ఎప్పుడూ తరగని గుణములకు సముద్రుడు ఆయన. ఆయనలో అన్నీ మంచి గుణాలు ఉన్నాయి. సముద్రంలో రత్నాలు ఉన్నట్టుగా ఆయనలో గుణములు ఉన్నాయి. అందుకే గుణైక సింధుడు ఆయన. సింధు అంటే సముద్రం. మహాగుణములకు నిలయమైన సముద్రం అంటే ఆయన, గుణసముద్రుడు ఆయన. లక్ష్మీదేవి ఉండడం వల్ల ఆయనలో గుణాలు ఉంటున్నాయి అని అంతరార్థం. గుణాలు ఉండడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? సంసార సాగర సముత్తర నైక సేతు అయ్యాడు. సంసారం నుంచి మనల్ని తరింపజేస్తున్నాడంటే కారణం లక్ష్మీదేవి ఆయన పక్కన ఉండడమే. లక్ష్మీ లేని విష్ణువు మనకు ముక్తినివ్వడం. ఎందుకని? లక్ష్మీదేవి మోక్ష లక్ష్మీ రూపంలో ఆయన దగ్గర ఉంది. ఏమిచ్చినా లక్ష్మీ ఇవ్వాలండి. ఆయన లక్ష్మీదేవిని పక్కన పెట్టుకుని ఆవిడ ద్వారా మనకు అన్ని ఇప్పిస్తాడు. శుద్ధ లక్ష్మి ఆవిడ, మోక్ష లక్ష్మి ఆవిడ, గృహలక్ష్మి ఆమె, ఇంట్లో భార్యామణి లక్ష్మీస్వరూపమే. మీ ఇంట్లో ఏమున్నా అది లక్ష్మీస్వరూపమే. కాబట్టి లక్ష్మి లేని విష్ణువు లేడు, విష్ణువు లేని లక్ష్మి ఉండదు. అటువంటిది నేను ఆయన వికృత భయంకర రూపమునకు జడిసి దండం పెడతాను. ఏమైనా ఆయన దగ్గరే ఉంటాను. సరే, అయ్యింది ఏదో అయ్యింది, మా స్వామివారు భూలోకంలో ఉంటానంటున్నాడు కాబట్టి ఆయన కోసం నేను దిగి వస్తాను. ఆయన నా కోసం వైకుంఠానికి రాకపోతే నేనేం చేయాలి? ఆయన కోసం భూలోకానికి రావాలి. పూర్వం పతివ్రతలు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు? భర్త గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. భర్త గారు అమెరికాలో ఉంటానంటే అక్కడికి పోయేవారు. బెంగళూరు అంటే బెంగళూరుకి వెళ్ళేవారు. అలాగే వైకుంఠంలో ఉన్నావిడ, మా స్వామివారు భూలోకంలో ఉంటున్నాడు కనుక నేను భూలోకానికి వెళ్ళిపోతున్నాను అన్నది. గరుడా, ఈ కొండలు ఏడు పెకలించి నీ శిరస్సులు పెట్టుకో, అప్పుడు నేను ఆ కొండపైన కూర్చుంటాను అనగానే ఇంతలో నీళ్లాదేవి వచ్చిందండో. నీళ్లాదేవి వచ్చి, లక్ష్మి నీవు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను, స్వామితో పాటు నేను అక్కడే ఉంటాను, నేను వస్తాను అన్నదట. చివరికి శ్రీదేవి, నీళ్లాదేవి ఇద్దరూ కలిసి కొండల మీద కూర్చున్నారు. ఆ కొండల్ని గరుత్మంతుడు పెకలించి శిరస్సులు పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడి నుంచి మహావేగంగా భూలోకానికి వచ్చేశాడు. స్వామివారు సువర్ణముఖి నది తీరంలో ఉన్నారు. అప్పటికే సువర్ణముఖి నది అక్కడ ఉన్నది. దానికి ఉత్తర దిగ్భాగంలో ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఈ కొండలను పెట్టన్నాడు ఆయన. అందుకే సువర్ణముఖికి ఉత్తర భాగంలో ఉంటాయి ఆ పర్వతాలు. ఆ పర్వతాలే ఈనాడు మనం చూస్తున్న సప్తగిరులు, ఏడు కొండలు. వైకుంఠము నుంచి భూలోకమునకు వరాహావతారంలో స్వామివారు గరుత్మంతుడి ద్వారా తెప్పించారు. అందుకే ఆ కొండల మీద అడుగు పెడుతున్న వాడు అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఇవి వైకుంఠం నుంచి వచ్చిన కొండలు. ఈ కొండల మీదకి పవిత్రంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక పిచ్చి వేషాలు వేయకూడదు. నడుస్తున్నంతసేపు భక్తితో వెళ్ళాలి. కొంతమంది చెప్పులు లేకుండా వెళ్ళి ఆరోగ్యవంతులు ఉంటారు, కానీ షుగర్ పేషెంట్లకు అది ఇబ్బంది. అందుకే చెప్పులు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమనుకోవాలట, భగవంతుడా నీ మీద కాళ్ళు పెడుతున్నావు మమ్మల్ని రక్షించడం, దండం పెట్టుకుని ఎక్కాలట. కొండ మీద మలమూత్రాలు విసర్జించవలసి వస్తుంది కదా, తప్పదు కదా, అక్కడికి వెళ్ళాక మానవులం కదా. మరి అప్పుడేం చేయాలి, భగవంతుడికి అనుక్షణ నమస్కారం చేయాలి. అందుకే కొండ మీద ఉన్నంతసేపు గోవింద గోవింద అంటే మీ పాపాలన్నీ కూడా ఏమంటే పోయిందా పోయిందా అని ఒక్కొక్క పాపం పారిపోతాయి. గోవింద అంటే పాపం పోయిందా, ఇంక రమ్మన్నారు. అందుకని మనం వెళ్ళాలి, అన్ని పనులు చేయాలి, కానీ మన శరీరం నిలబడే పనులు చేయాలి. పాపిష్టి పనులు అక్కడ చేయకూడదు. చేసిన పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలి. అందరూ ఒకేసారి చావరు, అందరూ యాక్సిడెంట్లోనే చావక్కర్లా. ఏదో ఒకనాడు చేసిన పాపములకు భయంకర నరకాల పాలై అలమటించి మరణిస్తారు, తెలుసునండి. మనం చేసిన పాపాలన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కొంత పుణ్యం పూర్వపుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం అనుభవిస్తాం ఇక్కడ సుఖాలు. మీరు ఒకసారి ఆలోచించండి, హిరణ్యాక్షుడు తొందరగా చచ్చిపోయాడు, కానీ హిరణ్యకశిపుడు 100 సంవత్సరముల కాలం భోగాలు అనుభవించాడు. అంతకాలం దేవతలు కష్టపెట్టాడు, కారణం వాడు తపశ్శక్తి ఉంది. 100 ఏళ్ల తర్వాత చీల్చి పారేశాడు సార్. కాబట్టి మన పూర్వజన్మ పుణ్యం కొంతకాలం ఉన్నంత వరకు దేవుడి తిట్టినా ఇంకోటి తిట్టినా పిచ్చిబాగుడు వాగినా వెంటనే కష్టాలు రావు, కానీ ఈ పుణ్యం క్రమంగా పోతుంది. రావణాసుడు తవ్వడానికి ఎంతకాలం పట్టింది, ఆ తర్వాత అనుభవిస్తాడు ఎలాగో వాడి పాపాలు. వాడు నరకాసురుడు ఎంతకాలం బతికాడు, ఎంతమంది ఆడవాళ్ళు బాధ పెట్టాడు, ఆ పాపం కన్న తండ్రి చేతిలో చచ్చి అనుభవించాడు. కృష్ణుడు వచ్చి స్వయంగా చక్రంతో నరిగి చంపిపారేశాడు. సత్యభామ సంపలేశండి, సినిమా కథలతో వదిలేయండి, సినిమాలు బాగానే ఉంటాయి, చక్క సరియా నాతో అని పాడటానికి అందంగా ఉంటుంది, అద్భుతం. కానీ స్వయంగా కృష్ణుడే చంపి పారవేశాడు చక్రంతో. ఆ నీచక్రముడి తల నరిగి పారవేశాడు. అందులో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, సప్తగిరులు వైకుంఠము నుంచి వచ్చిన దివ్య పర్వతములు. ఆ పర్వతం మీద ఉన్నంతకాలం భగవద్భక్తి ఉండాలి, న్యాయం ఉండాలి, ఎంతో కొంత ధర్మం ఉండాలి, సత్యం ఉండాలి. వీలున్నంత వరకు అక్కడ అపవిత్ర కార్యాలు చేయకుండా ప్రయత్నించాలి. కొన్ని మన చేతిలో లేనివి చేయవలసి వస్తే మాత్రం అప్పుడు దండం పెట్టాలి, కానీ మద్యం మాంసం ఈ రెండు పూర్తిగా నిషేధం. అందులో ఆదివారం మరీ నిషేధం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు. చాలామంది ఉన్నారు అక్కడ ఇలాంటి వాళ్ళు, కొంతమంది తయారయ్యి ఆదివారము నాడు మద్యం తాగినా మాంసం తిన్నా సర్వనాశనం అయిపోతుంది ఆ జాతి. ఆ దేశంలో రోగాలు వస్తాయి, దరిద్రం పట్టుకుంటుంది. దరిద్రం అంటే డబ్బులు దరిద్రం కోసమా, మానసిక దారిద్ర్యం అశాంతి దారిద్ర్యం పట్టుకుంటాయి. కాబట్టి ఆదివారం నాడు సెలవులు ఇద్దాం అని ఆదివారం సెలవిచ్చి దిక్కుమాల పుస్తకం చేతిలో పెట్టి ఈరోజు మీ అందరి చేత చేపలు మాంసం మద్యం తాగేలా చేశారు. దీనివల్ల ఇన్ని అనారోగ్యాలు, దీనివల్ల ఇన్ని అనర్థాలు. ఒక్క ఆదివారం పనికిరాదు, ఎప్పుడైనా పర్వాలేదట. ఆఖరికి తినకూడని పర్వదినాల్లో మాంసం తిన్నా మద్యం తాగినా రాని పాప ఒక్క ఆదివారం నాడు వస్తుంది, మద్యం తాగితేనే మాంసం తింటే. అందుకే ఆమిషం మధుపానంచ మాంసము మద్యపానము భానువారం నాడు నిషేధము. అంత పవిత్రమైన దినం రోజున మన అందరం తాగేలా తినేలా చేసి మనకి తద్దినం తెచ్చిపెట్టారు వాళ్ళు. చూసారా, ఈ బొట్లో పడిపోయాము. కాబట్టి మీరు కూడా ఎంత వ్యసనపరుడైనా ఈ ఒక్కరోజు బదులు శనివారం ముచ్చుకోండి పర్వాలా. శనివారం ఎంత దోషం కాదు, ఆదివారమే దోషం. సోమవారం ఎంత దోషం కాదు, అంటే పూర్తిగా మానేయమని చెప్పలేక ఒకేసారి మానమంటే కష్టం కనుక ఈ తాగుడు వాళ్ళు ఈ మాంసం వాళ్ళు ఇంకో రోజుకు మర్చుకోండి. ఆఖరికి శివరాత్రి నాడు తిన్నా కూడా భగవంతుడు క్షమిస్తాట, కానీ ఆదివారం అయితే క్షమించట. అలాగని శివరాత్రి తినమని తాగమని కాదు, మళ్ళీ ఇది ఎటువంటి తీసుకోమని కాదు, అంటే ఆ రోజు చేసినప్పటికీ క్షమిస్తాడు, ఎక్సెప్ట్ ఆదివారం. ఆదివారమే నిషేధం. దీన్ని శనివారానికి ఇంకో రోజుకో మార్చుకోండి. ఏమండి మేము తినాలనుకుంటున్నాం అనుకుంటే పోనీ ఒక రోజు ముందుకు రా మార్చుకోండి. ఒక ఆదివారం మానేస్తే మీకు వచ్చే నష్టం ఉంది ఏమీ లేదు, మనం భ్రమ తప్ప. ఉపవాసం ఉండాలంటే మీరు ఎంత కఠినంగా ఉంటున్నారు, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన నియమ నిష్ఠలతో ఉంటున్నారు, లేక వెంకటేశ్వరుడి దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అమ్మవారి దీక్షలు వహించినప్పుడు ఎంత బాగా ఉంటున్నారు, 45 రోజులు దీక్షలో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండగలుగుతున్నారా లేదా. అలాంటప్పుడు ఈ ఆదివారం బదులు ఇంకో రోజుకు మార్చుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటండి. కఠోరంగా ఉండండి శాసనాల దగ్గర, శాస్త్రాల దగ్గర. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, పరమ పవిత్రమైన వైకుంఠము నుంచి భూలోకమునకు దిగి వచ్చిన దివ్యమైన పర్వతములవి. ఆ పర్వతములు సాలగ్రామ శిలలు. వైకుంఠ క్షేత్రానికి మారు రూపం అది. అందుకే అన్నమాచార్యుడు కట్టెదుట వైకుంఠము కాణా చెయ్యిన కొండ అన్నాడు. అది వైకుంఠం కట్టెదుట అన్నాడు. కడు ఎదుట, నీ ఎదురుగుండానే ఉందిరా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదురా, ఇదే వైకుంఠం రా అన్నాడు. ఆ పర్వతాలు రాగానే కొండ నుంచి కిందకి దిగి వచ్చే లక్ష్మీదేవి వరాహస్వామికి నమస్కరించి, ఇంత అందంగా ఉన్నావు, నువ్వు అందంగా లేవని నువ్వు ఎలా అనుకుంటున్నావు అందిట. సైకలాజికల్ ప్రాబ్లం ఏమో స్వామి, కానీ నాకు మాత్రం అందంగానే ఉన్నావు అనగానే నవ్వి, నీ సంగతి నాకు తెలియదా, మన ఇద్దరం ఎప్పుడూ ఒకరినొకరు విడిచి పొరపాటు ఒక క్షణం ఉండగలమా. అయినప్పటికీ భూలోకవాసుల్ని అనుగ్రహించడానికి ఇక్కడ కొంతకాలం ఉండడానికి నేను ఈ నాటకం ఆడాను. ఓహో, నీతో పాటు నీళ్ళ కూడా వచ్చింది, ఇంకా నీవు నేను నీళ్ళ అందరం ఇక్కడుంటే ఈ భూలోకంలో మనల్ని దర్శించుకున్న వాళ్ళకి కొరత ఏముంటుంది అన్నాడు అని కొండ మీద అడుగుపెట్టాడు. అందుకే మొదట వెంకటాద్రి వరాహస్వామికి నిలయమది. మొదట వరాహస్వామి వచ్చాడు, ఆ తర్వాత నరసింహ అవతారంలో నరసింహస్వామి వచ్చాడు. అందుకే అది నరసింహక్షేత్రం అయింది కొంతకాలం పోయాక. ఆ తర్వాత ఏ అవతారంలో అయినా అన్ని అవతారాలు అక్కడికి వచ్చాయి. రాముడు అక్కడ ఉన్నాడండి, కృష్ణుడు అక్కడికి వచ్చాడు ద్వాపర యుగంలో, ఇప్పుడున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపర యుగంలో చిట్ట చివరిలో కృష్ణుడు శరీరం విడిచిపెట్టి ఆ శరీరమునే స్వయముగా వెంకటేశ్వర విగ్రహంగా మలుచుకున్నాడు. అందుకని వరాహ వెంకటేశ్వరుడు, నారసింహ వెంకటేశ్వరుడు, తదనంతరం వామన వెంకటేశ్వరుడు, పరశురామ వెంకటేశ్వరుడు, దశరథరామ వెంకటేశ్వరుడు, కృష్ణ వెంకటేశ్వరుడు అని వెంకటేశ్వరుడు విగ్రహములు తరచుగా మారుతూ ఉంటాయట. ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు అన్నమాట. కాబట్టి లోపల ఆనంద నిలయంలో ఉన్న విగ్రహం యుగయుగములుగా ఒకే విగ్రహం ఉండడంలా ఆయా యుగాల్లో ఆ లోపల స్వామివారు మారుతూ ఉంటాడు, మళ్ళీ మన కోసం కొత్త రూపం ధరిస్తూ ఉంటాడు. ఆ రూపాల్ని, ప్రాచీన కాలపు రూపాలని కూడా ఇప్పుడున్న రూపంలో దర్శనం చేసుకోగలిగితే వాడు పరమభక్తుడు అన్నమాట.